ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 17 శ్లోకం 20 దీని గురించి ఈరోజు మనం చర్చ చేద్దాం. ఈ అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగం. దీనికి తాత్పర్యము మరియు భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా, ప్రతిఫలము వాంఛించకుండా తగిన దేశకాలమునందు తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో చేయబడు దానము సత్వగుణముతో కూడినదిగా భావింపబడును. దీనికి భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా, వైదిక గ్రంథములందు ఆధ్యాత్మిక క్రియలతో నియుక్తుడైన వ్యక్తికి దానము చేయవలనని ఉపదేశింపబడినది. విచక్షణ లేకుండా చేయబడు దానము అందు చెప్పబడి ఉండలేదు. ఆధ్యాత్మిక పరిపూర్ణత కలవాడే ఎప్పుడూ దానమునకు తగినవాడు. యాత్రాస్థలమునందు కాని, చంద్రసూర్య గ్రహణముల సమయమునందు కాని, మాసాంతమునందు కాని, దేవాలయములందు కాని అర్హుడైన బ్రాహ్మణునికో వైష్ణవ భక్తునికో దానము చేయవలనని ఉపదేశింపబడినది. ప్రతిఫలేచ్ఛ లేకుండగానే అట్టి దానములను చేయుచుండవలేను. ఒక్కొక్కప్పుడు జాలిగా పేదవారికి దానము చేయబడుచుండును. కాని పేదవాడు కూడా దానమునకు పాత్రుడు కానిచో ఆ దానమునందు ఆధ్యాత్మిక అభ్యుదయము ఉండదు. పాత్రాపాత్రతలు చూడకుండా దానము చేయరాదని వైదిక గ్రంథము అభిప్రాయము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపాసింధువైవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరిం యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారిణాం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశకాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతం. మన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడాను ఈ మూడు గుణాల ద్వారా ఏ రకంగా లోబడి ఉంటుంది, ఈ మూడు గుణాలకి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఈ యొక్క 17వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అంటే ఈ మూడు గుణాలు ఏమిటవి? సత్వగుణము, రజోగుణము మరియు తమోగుణం అనేటువంటి మూడు గుణాలు మన జీవితం యొక్క ప్రతి కార్యక్రమాన్ని ఏ రకంగా అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ మనకి కృష్ణుడు చెప్తున్నాడు. దీనికంటే ముందు మనం ఏం నేర్చుకున్నామనంటే, సత్వగుణంలో దానం ఎలా చేస్తారు, అంటే సత్వగుణంలో దానం చేసేటువంటి వాడి భావన ఎలా ఉంటుంది. మనం ఏమనుకున్నాం, సత్వగుణంలో చేసేటువంటి వాడి భావన ఎలా ఉంటుంది, ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు సత్వగుణంలో దానం చేసినట్టు లెక్క. ప్రతిఫలాన్ని ఆశించి దానం చేస్తే అది రజోగుణంలో దానం చేసినట్టు లెక్క. కేవలం అహంకారంతో దంభంతో ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు తమోగుణంలో దానం చేసినట్టు లెక్క అని చెప్తున్నారు. అంటే ఆ దానం చేసేటప్పుడు మనలో ఉండేటువంటి మన మనసులో ఎలాంటి భావన ఉంటుంది, ఆ భావన ఎలా ఈ మూడు గుణాలకి లోనవుతుంది అనేటువంటిది కృష్ణుడు చెప్పడం జరిగింది. ఈరోజు శ్లోకంలో ఇంకా వచ్చే శ్లోకాల్లో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మనం సత్వగుణంలో ఉండేటప్పుడు ఎవరికి దానం చేస్తామో కూడా కృష్ణుడు చెప్తున్నాడు. ఎలా దానం చేయాలి ఒకటి, ఇంకొకటి ఎవరికి దానం చేయాలి అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే మనం సత్వగుణంలో ఉండేటప్పుడు ఫలాన వారికి మనం దానం చేస్తాం, ఫలాన కన్సిడరేషన్స్ మనకుంటాయి. అంటే విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఉంటుంది, ఫలాన వారికి ఇవ్వచ్చు ఫలాన వారికి ఇవ్వకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం అనేటువంటిది. ఆ విచక్షణ జ్ఞానం కూడా శాస్త్రాల అనుగుణంగా ఉంటుంది. అది కాకుండా సత్వగుణంలో కాకుండా రజోగుణంలో చేసేటువంటి వాడు అతని మనసులో మెదిలేదంతా ఎంతసేపు ఏమిటి అని అంటే దీనివల్ల నాకేమొస్తుంది అనే ఆలోచిస్తాడు, కానీ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే ఎక్కువ ఆలోచించడు. మొత్తమేది ఏదో ఇచ్చేయాలి, ఏదో గ్రహించేసేయాలి, ఏదో తీసేసుకోవాలి. అంటే బిజినెస్ అనమాట, ఫలాంది ఏదో రకంగా ఇచ్చేస్తే నేను ఫలాంది నాకు వస్తుంది అనేటువంటి భావనే ముఖ్యంగా ఉంటుంది వాళ్ళు. అంతేగాని ఇది నిజంగా వీరికి ఇయ్యొచ్చా, వీరికి ఇయ్యకూడదా, ఇస్తే దీనివల్ల ఎలాంటి లాభం వస్తుంది, ఎలాంటి దీని ఇస్తే దీనివల్ల ఎలాంటి ఫలితం అనేటువంటిది వస్తుంది, లేదా దీనివల్ల మంచి జరుగుతుందా వాడికి, మంచి జరగదా, ఇలాంటివేమీ ఆలోచించడు. అంటే ఇతరుల మంచి చెడుల గురించి అతను ఆలోచించడు. దానం ఇచ్చేటప్పుడు ఎవరు మంచి చెడుల గురించి ఆలోచిస్తాడు, తన మంచి చెడుల గురించి ఆలోచించుకుంటాడు. అది రజోగుణ ప్రధానంలో ఉండేటువంటి దానం. ఇక తమోగుణంలో అనంటే ఇందాకలు అనుకున్నట్టుగా అహంకారం చాలా ముఖ్యంగా ఉంటుంది. అహంకారం ముఖ్యంగా ఉండేటప్పుడు ఎవడొచ్చినా కూడా దానం ఇచ్చేస్తాడు, లేదా ఎవడొచ్చినా కూడా పో అంటాడు. అట్లాంటి మనసుతో వాడు దానం చేస్తాడు. అంటే అది అహంకార పూరితమైనటువంటిది, అది తమోగుణంలో ఇచ్చేటువంటి దానం. అయితే ఈరోజు శ్లోకంలో కృష్ణుడు మనకేమంటున్నాడు, సత్వగుణంలో ఎలా దానం అనేటువంటిది చేయాలి, అది సత్వగుణంలో దానం చేసేటువంటి వాళ్ళు ఎలాంటి వారికి చేయాలనేటువంటిది కూడా కృష్ణుడు మనకిక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ప్రభుపాదులు వారు మనకు అంటున్నారు ఏమిటి, దానం అనేటువంటిది, దానం చేయడం అనేటువంటిది ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సినటువంటిది, చాలా ముఖ్యం. ఎందుకు ఈ దానం మనం దానం చేయాలనేటువంటి భావన మనకు ఉండాలంట, ఎందుకుండాలి దానం చేయాలనేటువంటి భావన? దానివల్ల మనకు ఒక గుణం వస్తుంది. ఏమిటా గుణం అనంటే, ఈ ప్రపంచంలో నా దగ్గర వచ్చినటువంటిది నాది కాదు అనేటువంటి భావన మనకి కలగాలి. మనం ఈ ప్రపంచానికి మనం బంధింపబడి ఉంటున్నాం ఎందుకు అనంటే, మనది కాదనేది కూడాను మనం మనదిగా అనుకుంటున్నాం. నాది కాదని తెలుసు కానీ నాదైతే బాగుంటుంది అని అనుకుంటాం మనం. అంటే దానివల్ల ఏమవుతుంది, ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాటి మీద మనకి ఆసక్తి పెరిగి ఈ ప్రపంచంలో మనం ఎప్పుడు కూడా ఉండిపోవాలనేటువంటి భావన మనకి కలుగుతుంది. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, దుఃఖాలయం అశాశ్వతం, ఈ ప్రపంచంలో నీకు ఉండేదంటే అంతా కూడా దుఃఖమే. కాబట్టి దుఃఖం నుంచి బయటపడాలి అనంటే ఈ ప్రపంచం మీద, ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల మీద నీకుండేటువంటి ఆపేక్ష తగ్గాలి. మరి ఆపేక్ష ఎప్పుడు తగ్గుతుంది, మనం వేరే వాళ్ళకి ఏదైనా ఇస్తే తగ్గుతుంది. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, యజ్ఞ దాన తపశ్చైవ, యజ్ఞము దానము తపస్సు, ఈ మూడు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సినటువంటిది. యజ్ఞము దానము తపస్సు ఈ మూడు కూడా ఎవరు ఆచరించాలి, మానవ మాత్రులైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆచరించాలి. మానవ మాత్రులనే కాదు, ఇది పావనానీనాం మనీషినః, పావనీనాం మనీషినః. పావనీనాం అనంటే గొప్ప గొప్ప వ్యక్తుల్ని కూడా ఇది పునీతుల్ని చేస్తుందంట. ఏది ఈ మూడు గనక ఎవరైతే చేస్తారో వాళ్ళు సాధారణమైనటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా, గొప్ప వ్యక్తులైనప్పటికీ కూడా, ఎవరినైనా సరే ఈ మూడు గుణాలు, ఈ మూడు ఇచ్చేటువంటి లక్షణం, యజ్ఞ దాన తపః, ఈ మూడు కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళు గొప్పవాళ్ళైనప్పటికీ కూడా, గొప్పవాళ్ళనంటే డబ్బు గురించి మనం మాట్లాడలేదు, గొప్పవాళ్ళు అని ఎవరినంటాం, ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి సంస్కృతిలో చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారో వాళ్ళని మనం గొప్పవాళ్ళు అంటాం. అంతేగాని డబ్బులు ఉండే వాళ్ళని గొప్పవాళ్ళు అనాల్సిన పని లేదు, లేదా పొజిషన్ ఉంటే గొప్పవాళ్ళు అనాల్సినటువంటి పని లేదు. అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఇవి చేస్తారంట. ఏవి? యజ్ఞ దాన తపః. అందుకే శాస్త్రం ఏమిటి, పావనీనా మనీషినః, మనిషి మనీషి, మనం వింటూ ఉంటాం ఈ మాటల్ని. మనిషి అనంటే మామూలుగా మానవ మాత్రుడైనటువంటి వాడు, మనీషి అనంటే మానవ మాత్రుల్లో చాలా సిద్ధి పొందినటువంటి వాడిని మనీషి, గొప్పవాడు అని అంటాం. కృష్ణుడు భగవద్గీతలో ఈ విషయాన్ని చెప్తూ ఉంటాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. అంటే ఈ ప్రపంచంలో ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో భగవంతుడి గురించి ఆలోచన చేయడం చేస్తాడు, భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేటువంటి ప్లాన్ వేస్తాడు. అలాంటి వాళ్ళని ఏమంటారు, మనీషి అని అంటారు. అంటే మామూలు మనిషే కాకుండా మనీషి కూడా ఈ దానం అనేటువంటిది చేయాలి, యజ్ఞం అనేటువంటిది చేయాలి, తపం అనేటువంటిది చేయాలి. ఇది అందరికీ కూడాను ఉపయోగపడుతుంది. పావనీనాం మనీషినః. ఇప్పుడే అనుకున్నాం ఈ అయితే ఈరోజు మనం శ్లోకంలో దానం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. తపం గురించి, యజ్ఞం గురించి ఇంతకు ముందు శ్లోకాల్లో మాట్లాడడం జరిగింది. ఇంకా వచ్చే శ్లోకాల్లో కూడా ఇంకా కాస్త డిస్క్రిప్షన్ ఉంటుంది. కానీ ఈరోజు మనం శ్లోకంలో దానం గురించి మాట్లాడుతున్నాం. దానం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, మనలో ఆ యొక్క రినన్సియేషన్ అంటే కాస్త ఫలితాన్ని వదలాలి అనేటువంటి భావన మనలో కలగడానికి ఈ యొక్క దానం ఇవ్వడం అనేటువంటిది ఉద్దేశించి, మనల్ని ఉద్దేశించి చెప్పడం జరిగిందనమాట. అయితే ఎవరికి దానం ఇవ్వాలి, ఎలా దానం ఇవ్వాలి అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్పబడింది. సాత్వికం స్మృతం. సాత్వికమైనటువంటి పద్ధతిలో దానం ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ కండిషను, సెకండ్ కండిషన్, దీనికి రెండు కండిషన్లు ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ కనుక మనం పాటించకపోతే రెండో దానికి వెళ్ళనే వెళ్ళలేం. ఫస్ట్ సాత్వికమైనటువంటి దానం అని అంటే మొట్టమొదటి ఇది, ఈ పని చేసి తీరాలి మనం. మొట్టమొదటి మనం ఆలోచించాల్సింది ఏమిటి, దానం చేయడం అనేటువంటిది ప్రతి వ్యక్తి యొక్క ధర్మం అని ఫస్ట్ తెలుసుకోవాలి. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, థర్డ్, మూడో కండిషన్ కూడా ఉంది. మూడు కండిషన్లు పాటిస్తేనే ఆ దానాన్ని సాత్వికమైనటువంటి దానం అని చెప్పేసి అంటారు. కండిషన్ వన్ ఏమిటి, దానం చేయడం ప్రతి ఒక్కరి యొక్క ధర్మము, కాబట్టి నాకు ఉన్నా లేకపోయినా ఉన్నంతలో నేను దానం చేస్తాను అనేటువంటి భావన కండిషన్ వన్. ఇక రెండో కండిషన్ ఏమిటి, ఏ భావనతో దానం చేస్తాను నేను, దాన్ని ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా దానం చేస్తాను. మొట్టమొదటి దానం చేయాలి, నెంబర్ టూ ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా దానం చేయాలి, మూడోది ఎవరికి దానం చేయాలి. ఈ మూడు కండిషన్స్ కూడాను ఫుల్ఫిల్ అయితేనే మన దానం సాత్విక దానం అని అనబడుతుంది. ఈ మూడు కండిషన్స్లో ఏ కండిషన్ పోయినా కూడా మన దానం రాజసిక దానమో లేదా తామసిక దానం అయిపోతుంది. కాబట్టి దానం చేసే ప్రతి ఒక్కడు కూడాను ఈ మూడు జాగ్రత్తగా ఆలోచించాలి. మొట్టమొదటి ఏమనుకోవాలి, దానం చేయడం నా యొక్క కర్తవ్యం, అంతేగాని నా దగ్గర బోల్డంత డబ్బుంది, ఏం చేసుకోవాలి డబ్బంతటిని, కాబట్టి ఇలా గాల్లో విసిరేస్తాను, ఇలా గాల్లో విసిరేస్తే పేదవాళ్ళందరూ వచ్చి ఎవడికి కావాల్సిన వాడు తీసుకుపోతాడు, ఇది అహంకారం. అది నీ డబ్బేం కాదు, నీకు కృష్ణుడు దయతలచి నీ దగ్గర పెట్టినటువంటి డబ్బు, అది కూడాను నువ్వు మామూలుగా సంపాదిస్తే, ఎవడు పరసో కొట్టే సంపాదిస్తే అది దాంతో దానం చేసినా ఉపయోగం లేదు. కాబట్టి సాధారణంగా దానం ఎలా చేయాలి అంటే కష్టార్జితాన్ని జాగ్రత్తగా దానం చేయాలి. అంతేగాని ఎవరు పర్సో కొట్టేసి వేరే ఎవరికి, నక్సలైట్లు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, క్యాపిటలిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి గన్ను చూపిస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుంటారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళు ఉంచుకుంటారు, మిగిలిన వాళ్ళకి పేదవాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటారు. ఈ రోజుల్లో అది కూడా జరగట్లేదు. కాబట్టి మనం వాళ్ళు దానాలు ఇస్తున్నారని చెప్పేసి మనం అనుకోలేము. ఇక పొలిటీషియన్స్ ఉన్నారనంటే వాళ్ళేం చేస్తున్నారు, మీకోసం ఈ ప్రత్యేకమైనటువంటి పథకం, ఆ ప్రత్యేకమైనటువంటి పథకం వేస్తున్నామంటారు. కానీ వాళ్ళు వేసేదేమిటి, మన డబ్బుతోనే వాళ్ళు ఈ పథకాలన్నీ వేస్తున్నారు. మన డబ్బు అనంటే ట్యాక్సెస్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి డబ్బునే వాళ్ళు ఈ పథకంని ఆ పథకంని వేస్తున్నారు. అందులో కూడా బోల్డంతా ఎన్నో రకాలైనటువంటి దాన్ని ఏమంటారు, అవినీతి జరుగుతూ ఉంటుంది. డబ్బులు తినేస్తూ ఉంటారు, ఈ ప్రాజెక్ట్ అని ఆ ప్రాజెక్ట్ అని డబ్బులు తినేస్తూ ఉంటారు. చెప్పుకోవడానికి మాత్రం అక్కడ తమిళనాడు గవర్నమెంట్ వాడేదో దానం ఇస్తానంట, మా పార్టీని మీరు గెలిపించారంటే ప్రతి ఇంట్లో కూడా ఒక కలర్ టీవీ మెలమెల మెరిసిపోతుంది అని అంటాడు. డిఎంకే ప్రభుత్వం అంటే ప్రామిస్ ఇచ్చినటువంటి వాడు మూర్ఖుడు, వాడికి ఓటేసినటువంటి వాడు కూడా మూర్ఖుడు అనమాట. టీవీ ఏమైనా కడుపు నింపుతుందా? కానీ వాళ్ళకు బాగా తెలుసు, కడుపు నిండకపోయినా టీవీ మాత్రం ఉంటే వీళ్ళు ఆనందిస్తారని చెప్పేసి వాడు బియ్యం ఇస్తానంలే, కూరగాయలు తగ్గుగా ఇస్తానంలే, అందుకే వాడు ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాడు. వాడేమన్నాడు, వాడు నాకు ఓటి నేను నీకు టీవీ ఇస్తా, అది కూడా బ్లాక్ అండ్ వైట్ కాదు కలర్ టీవీ ఇస్తా. వాడికి బాగా తెలుసు మన మెంటాలిటీ ఏమిటో, వాళ్ళకి బాగా తెలుసు, పొలిటీషియన్స్కి బాగా తెలుసు మన మెంటాలిటీ, ఏం చెప్తే వీళ్ళు మనకి ఓటేస్తారో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఇలాంటి దానాలు ఏమీ కూడాను సాత్వికమైనటువంటి దానాలు అనబడవు. వేరే వాడి డబ్బుతో దానం చేయడం, కొట్టేసిన డబ్బుతో దానం చేయడం, లేకపోతే అపవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని దాని ద్వారా వచ్చిన డబ్బుతో దానం చేయడం అది మంచిది కాదు. అయితే శాస్త్రం ఏముంటుంది అని అంటే, కనీసం దానం చేయాలనేటువంటి భావన ఒక మనసులో ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా, అది చాలా ముఖ్యము అని చెప్పేసి శాస్త్రం ఉంటుంది. ఇక రెండవది, దానం చేసేటప్పుడు వెంటనే మనకి మనసులోకి వచ్చేది ఏమిటి అని అంటే, సరేనండి మీకు డొనేషన్ ఇస్తాం మరి మాకేమిటి అనేటువంటి భావన మన మనసులో వస్తుంది. మీకేమిటి అయితే అది వ్యాపారం, అది దానం ఎలా అవుతుంది? దానం అని అంటే ప్రతిఫలాన్ని ఏమాత్రం ఆశించకుండా ఇచ్చేటువంటి దాన్ని దానం. వ్యాపారం అని అంటే నేను నీకు ఇది ఇస్తాను నువ్వు నాకు అది ఇవ్వు. ఆయన బిల్ గేట్ అని ఒక ఆయన ఉన్నాడు మీ అందరికీ తెలిసినటువంటి వాడు, విండోస్ సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని అంతటినీ కూడాను ఏలుతుంది ఈరోజు. ఆయన ఈ ఎయిడ్స్ ఫౌండేషన్ కి కొన్ని కోట్ల డాలర్లు దానం ఇచ్చారంట. అందరూ కూడా ఆయన పేరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. గొప్పవాడైతే మాత్రం, ఎంత డబ్బుంటే మాత్రం దానం చేయాలనేటువంటి భావన కూడా ఉండాలి కదండి, కాబట్టి ఆయనకు ఆ దాన గుణం ఉంది చూసారా అని చెప్పేసి అందరూ కూడా గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎందుకు దానం చేస్తారు? అంత పెద్ద పెద్ద కంపెనీలు దానం చేశారనుకోండి వెంటనే విలేకరులను కూడా పిలుస్తారు, ఫోటోలు తీయించుకుంటారు, పెద్ద పెద్ద ప్రచారం జరుగుతుంది. అంటే రెండు రకాల లాభాలు, ఒకటి ఏమిటినంటే అడ్వర్టైజ్మెంట్ ఫ్రీ, నెంబర్ టూ ఏమిటి అంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్. ఈ రకంగా దానం చేస్తే ట్యాక్స్ ఏముండదు. మామూలుగా మనం ఏదైనా సరే మనకు ఆదాయం వచ్చిందనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టేసుకుంటారు. సో కాబట్టి కొంతమంది దానం ఎలా చేస్తుంటారు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఎవడు పడతాడరా అని చెప్పేసి ఇలా దానం చేస్తారు. ఇలా దానం చేసి వాళ్ళ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకుంటారు. ఫలానా బిల్ గేట్స్ ఆయన ఇన్ని కోట్ల రూపాయలు దానం చేశాడని చెప్పేసి పెద్ద పెద్ద న్యూస్ పేపర్లో వస్తుంది, మొత్తం వరల్డ్ అంతా కూడా తెలిసిపోతుంది. అంటే రెండు రకాల బెనిఫిట్స్ నాకు, ఒకటి ట్యాక్స్ నుంచి తప్పించుకోవచ్చు, నెంబర్ టూ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, కంపెనీకి అడ్వర్టైజ్మెంట్, బోల్డ్ అంత అడ్వర్టైజ్మెంట్. బిల్ గేట్స్ ఎవరు? విండోస్, విండోస్, విండోస్. అందరి మైండ్ లో ఏమొస్తుంది? విండోస్ అధిపతి, విండోస్ అధిపతి, విండోస్ అధిపతి దానం చేశాడు అని అంటే అప్పుడు ఏమనుకుంటారు, ఈయనకి దాన గుణం ఉంది కాబట్టి ఈయన ప్రోడక్ట్ కూడా కొంటే బాగున్ను అని చెప్పేసి మనం ప్రోడక్ట్ కూడా కొంటాం. అంటే చూసారా వాళ్ళు తెలివితేటలు. ఇలాంటి వాటిని సత్వగుణ ప్రధానమైనటువంటి దానం అని చెప్పేసి అనరు. ఈ రోజుల్లో చాలా మంది చేస్తారు దానాలు, కానీ వాళ్ళ దానాలన్నీ కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ప్రతిఫలం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఫలాన్ రకంగా దానం చేస్తే ఆ ఫలాన్ ట్యాక్స్ తప్పించుకోవచ్చు. ఆ దానం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తారు, 50% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వాళ్ళకి ఇవ్వాలా, 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వాళ్ళకి ఇవ్వాలా అని ఆలోచిస్తారు. అంటే వాడు దానం చేస్తున్నట్టు కాదు, వాడు ఎంతసేపు మనీ మేనేజ్మెంట్ అనమాట, నా డబ్బు నేను ఎలా రక్షించుకోవాలా అని ఇప్పుడు కూడా వాడు ఆలోచిస్తున్నాడు. బయటికి చూపించడానికి మాత్రం వాడు ఏదో దానం చేస్తున్నట్టు లెక్క. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, దీన్ని శాస్త్రం ఎప్రూవ్ చేయట్లేదు. ఇలాంటి వాటిని దానములు అని చెప్పేసి అన్నారు. దానం అని అంటే ఏమి ఆలోచించాలి? మొట్టమొదట నేను దానం చేయాలి అనేటువంటి భావన ఉండాలి. నెంబర్ టూ, ప్రతిఫలాన్ని ఆశించకుండా దానం చేయాలి. నెంబర్ త్రీ, చాలా ముఖ్యమైనటువంటి ఈరోజు శ్లోకంలో నెంబర్ త్రీ ఏమిటి? దేశ కాల పాత్రేచ. ఎవరికి దానం చేయాలి, ఎప్పుడు దానం చేయాలి, ఎక్కడ దానం చేయాలి, మూడు. ఎవరికి దానం చేయాలి, ఎప్పుడు దానం చేయాలి, ఎక్కడ దానం చేయాలి. మన దేశంలో ఎవరికి దానం చేయాలనంటే అమ్మా ఆకలేస్తుందనంటే వెంటనే మనం దానం చేసేస్తాం, రూపాయి బిళ్ళ వేస్తాం, వాడు వెళ్ళి 4 బీడీలు కొంటాడు, 4 నిమిషాల్లో 4 బీడీలు కూడా తాగేస్తాడు. దానివల్ల వాడికి ఎంతైతే పాపకరం వస్తుందో అందులో సగం మనకి ఇచ్చేస్తాడు వాడు. ఎందుకనంటే మనం ఇచ్చిన డబ్బులతో వాడు బీడీలు కొని తాగాడు కాబట్టి దానివల్ల ఎంతైతే పాపం వస్తుందో ఆ పాపంలో సగభాగం ఎవరైతే డొనేషన్ ఇచ్చారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, ఎవరికి దానం చేయాలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైతే స్వలాభం కోసం ఉపయోగించారో వాళ్ళకి నువ్వు దానం చేయాలి. కాబట్టి దానం చేయడానికి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరంట? ఒకరు బ్రాహ్మణులు లేదా వైష్ణవులు. బ్రాహ్మణుడైనటువంటి వాడు తన కోసం ఎప్పుడు బతకడు, తన శరీరాన్ని పోషించుకోవడం కోసం బ్రాహ్మణుడు బ్రతకడు. బ్రాహ్మణుడు దేనికోసం బ్రతుకుతాడంటే వేరే వాళ్ళకి భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పంచిపెట్టడానికి బ్రాహ్మణుడు బ్రతుకుతా ఉంటాడు. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, అలాంటి బ్రాహ్మణుడు మనం చూస్తూ ఉంటాం బ్రాహ్మణ భోజనం అని. అలాంటి బ్రాహ్మణుడు భోజనం చేసినప్పుడు కూడా శాస్త్రం ఏముంటుంది అని అంటే అది విష్ణువు భోజనం చేసినట్లు లెక్క. ఎందుకంటే ఆయన కోసం స్వలాభం కోసం భోజనం చేయట్లేదు కాబట్టి. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, బ్రాహ్మణులకి దానం చేయు అని ఉంటుంది. మన దగ్గర చెక్ బుక్ పట్టుకొని ఎక్కడున్నాడు ఆ బ్రాహ్మణుడు, ఎక్కడున్నా బ్రాహ్మణుడు అని ఎంత తిరిగినా కూడా మనకి ఈ ప్రపంచంలో బ్రాహ్మణులు కనపడరు. ఎందుకు, బ్రాహ్మణుడు అంటే జంజం వేసుకున్నంత మాత్రం వాడు బ్రాహ్మణుడు కాదు, లేకపోతే మా నాన్న బ్రాహ్మణుడు అని చెప్పేసి వాడు దానాన్ని స్వీకరించలేడు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన వాడు బ్రాహ్మణుడు కాలేడు. శాస్త్రం ఏముంటుంది, బ్రాహ్మణుడు అని అంటే కొన్ని లక్షణాలు ఉంటే పలాంటి వాడిని బ్రాహ్మణుడు అని అంటారు. ఆ లక్షణాలు లేకపోతే వాణ్ణి బ్రాహ్మణ కులంలో పుట్టినట్లయితే వాణ్ణి బ్రాహ్మణుడు అనరు, ద్విజబంధు అంటారు. ద్విజబంధు, ద్విజుడు అనంటే బ్రాహ్మణుడు అంటే, ద్విజబంధు అనంటే బ్రాహ్మణుడు కాదు కానీ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడిని ద్విజబంధు అని అంటారు. కాబట్టి శాస్త్రం వీళ్ళందరికీ వేరే కేటగిరీ, స్త్రీ శూద్ర ద్విజబంధునా అని చెప్పేసి వేరే కేటగిరీ ఒక వేరేగా ఉంది వీళ్ళకి. వీళ్ళు బ్రాహ్మణులు కాలేరు. కానీ బ్రాహ్మణుడు అనంటే సమోదమో తపస్సౌచం క్షాంతిర్ ఆర్జవమేవచ జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. సమత్వాన్ని చూపించాలి, దమత్వాన్ని చూపించాలి, శుచిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, క్షమగుణం కలిగి ఉండాలి. ఇవన్నీ గుణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాడిని బ్రాహ్మణుడు అని చెప్పేసి అంటారు. కాబట్టి మనం దానం చేయాలంటే మనం వాళ్ళలో ఆ గుణాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి మనం దానం చేయొచ్చు. ఈ దానం ఎంత కాంప్లికేటెడ్ అయితే దానం చేయకుండా ఉంటేనే బెటర్ అండి అన్నట్టు అనుకుంటారు కొంతమంది. ఇన్ని ఆలోచించాలంటే ఎవడు చేస్తాడబ్బా దానం అని అనుకోకండి. మొట్టమొదట కండిషన్ మనం అనుకున్నాం ఏంటిది, దానం చేయడం ప్రతి వ్యక్తి యొక్క ధర్మం. మనకెంతసేపు ఫాస్ట్ 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 బుర్ర ఉపయోగించి చేసే పని అని అంటే మనకి బాధ. కానీ శాస్త్రం ఏముంటుంది, బుర్ర ఉపయోగించి పనిచేయాలి. నువ్వు ఏ చేసినా కూడా బుర్ర ఉపయోగించాలి, దానం చేసినా కూడా బుర్ర ఉపయోగించాలి. ఏదో గుడ్డిగా దానం చేసేయడం కాదు. ఆ బుర్ర ఉపయోగించడం అంటే ఏమిటి, ఎవరికి ఇవ్వాలి, ఎక్కడివ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అంతేగాని ఎవడో ముష్టివాడు కనబడ్డాడు కదా అని చెప్పేసి ఒక రూపాయి నాణం మనం వాడి బౌల్లో వేసేయలేము, అది బుర్రలేనితనం అనమాట. ఇప్పుడంతా కూడా ఏంటంటే ఫాస్ట్, ప్రపంచం అంతా కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మర్చిపోయాం, ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మర్చిపోయి మనం ఎవడు పడితే వాడికి దానం చేసేస్తూ ఉన్నాం. దేశ కాల పాత్రేచ, ఇప్పుడు ఏమనుకున్నాం ఎవరికి దానం చేయాలి, బ్రాహ్మణుడు లేదా వైష్ణవుడు. వైష్ణవుడు అని అంటే విష్ణు భక్తుడు లేదా భగవంతుడి యొక్క సేవలో ఉండేటువంటి వాడికి దానం చేయాలి. బ్రాహ్మణుడి కంటే విష్ణు భక్తుడికి ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు ఇంకా బెనిఫిట్ వస్తుంది, స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఇంకా బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటి అని అంటే వైష్ణవుడికి దానం చేయడం ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకనంటే వైష్ణవుడు ఆ యొక్క దానాన్ని విష్ణు సేవలో ఉపయోగిస్తాడు కాబట్టి, కాబట్టి అది బెస్ట్. ఇక నెంబర్ టూ, మరి ఎవరు దొరకపోతే, దొరకపోవడం ఏముందనండి, ఇక్కడ ఎవరికైనా దానం చేయాలనుకుంటే వచ్చి ఆ హుండీలో వేయండి, ప్రాబ్లం ఏమీ లేదు, మీకు ఏ రకమైనటువంటి ప్రాబ్లము ఉండదు. ఎందుకనంటే ఆ హుండీలో వేసేటువంటి డబ్బులు దేనికోసం ఉపయోగిస్తారు, కృష్ణుడి యొక్క సేవకు ఉపయోగిస్తారు, కృష్ణ భక్తి ప్రచారానికి ఉపయోగిస్తారు. పర్సనల్ బెనిఫిట్కి ఎవరు కూడా ఇక్కడ తీసుకోరు. కాబట్టి ఇది బెస్ట్. ఒకవేళ దానం చేయాలనుకుంటే ఇక్కడ చేయడం బెస్ట్. మా మందిరం అని చెప్పేసి అంటలేదు, కృష్ణ భక్తి ఎక్కడైతే ప్రచారం జరుగుతుందో ఎక్కడైనా సరే దానం ఇవ్వండి, ఎక్కడ కృష్ణ భక్తి జరుగుతుందో అక్కడ దానం ఇవ్వండి, బెస్ట్. ఇక దానం ఇచ్చేటప్పుడు కూడా కొన్ని, విష్ణువుకు దానం ఇచ్చేటప్పుడు సమయం అనేటువంటిది లేదు, శుభస్య శీఘ్రం. కొంతమంది మాకు దానం ఇచ్చేటప్పుడు ఈరోజు మంచిది కాదండి, ఒక 4 రోజుల తర్వాత దానం చేస్తానంటాడు. 4 రోజుల్లో అతని భార్య వచ్చి బుర్రంతా చెడిపేస్తుంది, కాబట్టి దానం చేయాలనేటువంటి భావన పోతుంది. దానం ఎప్పుడైతే చేయాలనుకుంటే వెంటనే దానం చేసేసేయాలి. ఇంత ఇంకా ఆలోచించకూడదు. ఎవరికి దానం చేసేటప్పుడు? విష్ణువుడికి లేదా విష్ణువుకి లేదా వైష్ణవుడికి దానం చేసేటప్పుడు వెంటనే దానం చేసేయాలి. వేరే ఆలోచనే ఉండకూడదు. ఎందుకనంటే ఈ ప్రపంచం ఎలాంటిదేనంటే, దానం చేస్తాం అనుకుని కొంత సమయం గడిచిపోయిందనుకోండి, ఆ భావన మళ్ళీ పోయే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల మనకు చాలా డేంజర్. కాబట్టి వెంటనే దానం చేసేసేయాలి. విష్ణు భక్తులకి లేదా విష్ణువుకి వెంటనే దానం చేసేసేయాలి. ఒకవేళ మనం విష్ణువుకి లేదా విష్ణు భక్తులకి దానం చేయలేదనుకోండి, అప్పుడు ఆలోచించాలి. సరైనటువంటి సమయం ఆలోచించాలి, సరైనటువంటి ప్రదేశం కూడా చాలా ముఖ్యం. ఇక్కడ శాస్త్రం ఏముంటుంది, విష్ణువుకి కనుక దానం చేస్తే ఎక్కడైనా దానం చేయొచ్చు, ఎప్పుడైనా దానం చేయొచ్చు. కానీ విష్ణువు కనుక కాకపోతే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో మాత్రమే దానం చేయాలి. ఏమిటా ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు? యాత్రాస్థలాల్లో దానం చేయాలి. అంటే ఎక్కడైతే భగవంతుడి యొక్క క్షేత్రాలు ఉంటాయో అక్కడ మనం దానం చేయాలి. కాబట్టి మనందరికీ కూడా బాగా తెలుసు, ప్రతి టెంపుల్ ముందు ఒక క్యూ ఉంటుంది. వాళ్ళకు కూడా బాగా తెలుసు, ఈ రోజుల్లో ఆ క్యూలు లేచిపోయినాయి. ఎందుకనంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా దానం చేయట్లేదు. కానీ ఇంతకు ముందైతే దేవాలయాల ముందు పెద్ద పెద్ద క్యూ ఉండేది, బిచ్చగాళ్ళ క్యూ. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు దేవాలయాల దగ్గరకు వచ్చి వాళ్ళు డెఫినెట్ గా దానం చేస్తారు అని. అది కరెక్ట్. అంటే పుణ్యక్షేత్రాల్లో దానం చేయడం అనేటువంటిది ఒక కన్సిడరేషన్. ఇక్కడ ప్రభుపాదులు వారు ఏమంటున్నారు, దేవుని పూజించుటకు మాత్రమే దేవాలయముల కొరకుట వలన ప్రయోజనం లేదని ఎల్లరూ భావింతురు. కానీ శాస్త్రములందు యాత్రాస్థలమునందు కానీ, యాత్రాస్థలాల్లో కానీ, చంద్ర సూర్య గ్రహణముల సమయమునందు కానీ, ఇంకా ఎలాంటివి? చంద్ర సూర్య గ్రహణాలు. ఈ గ్రహణాల సమయంలో స్పెషల్ పొటెన్సీ అనేటువంటిది ఉంటుంది. అంటే మామూలుగా దానం చేసే రోజు కన్నా చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం రోజు దానం చేస్తే దానికి చాలా చాలా ఎన్నో రెట్ల ఆధ్యాత్మికమైనటువంటి బెనిఫిట్ వస్తుంది. అంతేకాదు కొన్ని స్పెషల్ డేస్ కూడా ఉంటాయి. ఏకాదశి అనేటువంటిది ఉంది. శాస్త్రం ఏముంటుంది, ఎవరైతే ఏకాదశి రోజు దానం చేస్తారో మామూలు రోజు కంటే దానం చేసినట్టు కంటే 1000 రెట్లు ఎక్కువ ఆధ్యాత్మికమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఏకాదశి సమయాల్లో కానీ లేదా చంద్ర సూర్య గ్రహణాల సమయంలో కానీ ఈ యొక్క దానం అనేటువంటిది చేస్తారు. ఇది మనకి శ్రీమద్ భాగవతంలో కూడా ఇది చాలా చక్కగా వర్ణించబడింది. మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే, శ్రీకృష్ణుడు ఆయన వృందావనాన్ని వదిలి మథుర వెళ్లడం జరిగింది. మథురలో కంసుణ్ణి సంహరించడం జరిగింది. దాని తర్వాత ఆయన ఇంకెక్కడికి వెళ్ళాడు? ద్వారకకు వెళ్ళడం జరిగింది. ద్వారకాలో ఆయన చాలా పెద్ద రాజు, ఆయనకు ఎంతో మంది రాణులున్నారు. అయితే ఒకసారి ఏమైంది అంటే, సూర్యగ్రహణం వచ్చిందంట. సూర్యగ్రహణం వచ్చినప్పుడు కృష్ణుడు తన మొత్తం పరివారంతో కలిసి బయలుదేరాడు. ఎక్కడికి? కురుక్షేత్రకు బయలుదేరాడు. ద్వారకలో ఉండేటువంటి కృష్ణుడు కురుక్షేత్రకు బయలుదేరాడంట. ఎందుకనంటే కురుక్షేత్రం చాలా చాలా పుణ్యస్థలం. మనకు తెలిసినంత మటుకు కురుక్షేత్రం ఎందుకు పుణ్యస్థలం అని అంటే, కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి చెప్పాడు కాబట్టి పుణ్యస్థలం. కానీ శాస్త్రం ఏమిటంది, కృష్ణుడు భగవద్గీత చెప్పక ముందు నుంచే అది చాలా పుణ్యస్థలం అంట. ఎందుకు పుణ్యస్థలం అని అంటే, అక్కడ ఎన్నో రకాలైనటువంటి ఋషులు తపస్సు చేశారు కాబట్టి, భగవత్ సంబంధమైనటువంటి కార్యకలాపాలు చాలా జరిగినాయి కాబట్టి అది పుణ్యస్థలం. కాబట్టి కృష్ణుడే స్వయంగా అలాంటి పుణ్యస్థలానికి వచ్చాడు. ఎక్కడి నుంచి? ద్వారక నుంచి మొత్తం తన సపరివారంతో వచ్చాడు. ఎన్నో వేల వేల ఏనుగులతో, ఎన్నో వేల వేల గుర్రాలతో, తన యొక్క రాణులతో, ఎంతో మందితో కలిసి అక్కడికి వచ్చాడంట. వచ్చి అందరూ కూడాను అక్కడ స్నానం చేశారు గంగానదిలో. గంగానదిలో స్నానం చేసినప్పుడు వెంటనే దాని తర్వాత ఆయన చేసినటువంటి ముఖ్యమైనటువంటిది ఇంకోటి ఏమిటి అని అంటే, అక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడాను దానం చేశాడంట. అంటే ఒక రాజు చేయవలసినటువంటి బాధ్యతను ఆయన నెరవేర్చాడు ఎంతో మంది బ్రాహ్మణులకి. ఇంకోటి ఫలానా వాళ్ళకి ఇవ్వాలి, ఫలానా వాళ్ళకి ఇవ్వకూడదు అని కాకుండా, మొత్తం అక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఎన్నో గోవుల్ని, ఏమి దానం ఇవ్వాలో కూడా ముఖ్యమే. నెక్స్ట్ గోవుల్ని దానం చేశాడు, బంగారు ఆభరణాలని ఆయన దానం చేశాడు. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటంటే, గ్రహణాలు, చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం చాలా చాలా పొటెన్షియల్, చాలా పవిత్రమైనటువంటి దినాలు, లేదా ఏకాదశి, ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి దినాలు. మళ్ళీ ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి, విష్ణువుకి దానం చేసేటప్పుడు ఏ దినమైనా కూడా పవిత్రమైనటువంటిది, ఏ దినమైనటువంటి కూడా. దీనివల్ల మనకి యాక్చువల్గా దానం అనేటువంటిది ప్రతిరోజు చేయాల్సినటువంటిది. దానం ప్రతి గృహస్థులు ఎవరైతే ఉంటారో, గృహస్థులు అని అంటే గృహంలో నివసించేటువంటి వాడు, భార్య బిడ్డలతో నివసించేటువంటి వాడు, దానం చేయడం తప్పనిసరి. ప్రతిరోజు, ప్రతిరోజే కాదు, ప్రతి పూట దానం చేసి తీరాలి. శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, గృహస్థుడు అనంటే ఇంట్లో ఏదైతే అన్నమో ఏదైతే వండుతామో అది వండి భగవంతుడికి దాన్ని ఆరగింపుగా ఇచ్చిన తర్వాత తాను ముందు తీసుకునే ముందు రోడ్డు మీదకి వెళ్ళి, అయ్యా ఇక్కడ ఎవరైనా ఆకలిగా ఉన్నారా వస్తే మా ఇంటికి రండి భోజనం చేయండి భగవత్ ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్పి వాళ్ళు తర్వాత మిగిలితే తీసుకోవాలి. అయ్యా క్లాస్ ఇంకా ఆపేయండి, మేము ఇది పాటించలేము, మా వల్ల ఇది కాదు అని అనుకోవద్దు. ఇది హైయెస్ట్ స్టాండర్డ్. పోనీ మనం రోజు ఒక పూట కాకపోతే రోజులో ఒక్కసారైనా చిన్నది కాబట్టి మనం ఏం చేస్తాం, మనం అంతా తినగా మిగిలిపోతే పాడైపోద్దని చెప్పేసి మనం దానం చేస్తాం. కాబట్టి శాస్త్రం ఏంటంది, అది సత్వగుణ ప్రధానమైనటువంటి దానం కాదు. లేకపోతే పాచిపోయింది అనుకోండి, వెంటనే మనం దాన్ని దానం చేసేస్తాం. వేడివేడిగా ఉండేది ఎవడు కూడా దానం చేయదు. వేడివేడిగా ఉండేది కడుపులోకి వెళ్ళాలి, పాచిపోయింది వేరేవాడు కడుపులోకి వెళ్ళాలి, అది దానం కాదు. అంటే చూసారా, మనకు శాస్త్రం తెలియకపోతే మనం ఎన్ని తప్పులు చేస్తామో. శాస్త్రం మనకి ఇవన్నీ చెప్తుంది కాబట్టి మనకి అర్థం అవుతుంది, ఓహో ఇలా చేయాలా అలా చేయాలని. లేకపోతే మనం ఎన్నో తప్పులు చేస్తాం. తప్పులు చేసి మనం ఏమనుకుంటాం, నేను పెద్ద దాన వీర సూర కర్ణ అంటాం మనం. చేసింది మొదటి నుంచి చివరిదాకా అంతా తప్పే, కానీ చెప్పుకోవడం మాత్రం, ఇచ్చేది 5 పైసలైనా 50 మందికి చెప్పేసుకుంటాం మనం. నేను పలానక్కడ ఇంత ఇచ్చాను, పలానక్కడ అంత ఇచ్చాను. కొంతమంది విజిటింగ్ కార్డులు ఉంటాయి, నేను చాలాసార్లు పర్సనల్గా చూసాను. ఆ విజిటింగ్ కార్డులో వెనక రాసుంటుంది ఏ దానికి ధర్మకర్త, ఏ దానికి మూలకర్త, ఇవన్నీ రాసుంటుంది అనమాట విజిటింగ్ కార్డు వెనక. అట్లా శాస్త్రం ఏముంటుంది, దీన్ని దానం అని చెప్పేసి అనరు. కాబట్టి దేశ కాల పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరికి దానం ఇవ్వాలి, ఎప్పుడు దానం ఇవ్వాలి. ఇంకోటి ఇక్కడ ఏమంటున్నారు ప్రభుపాదుల వారు మనకేం చెప్తున్నారు, యాత్రాస్థలమునందు కానీ చంద్ర సూర్య గ్రహణముల సమయమునందు కానీ మాస అంతమునందు కాని కలియుగంలో అన్ని రివర్స్. మాసం అంతం వచ్చేసరికి మన దగ్గర డబ్బులు ఉండవు, ఖర్చు అయిపోయి ఉంటాయి పూర్తిగా. కాబట్టి ఒకవేళ మనం దానమిస్తే వెంటనే ఎప్పుడు ఇస్తాం, జీతం వచ్చిన వెంటనే ఇవ్వాల్సింది ఇచ్చేస్తాం. కలెక్షన్ ఏజెంట్స్ ఎవడు కూడా కనబడ్డు, మంత్ ఎండింగ్ ఎవడు కనబడ్డు కలెక్షన్ ఏజెంట్. వాళ్ళకి బాగా తెలుసు, ఈ మధ్యన అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తున్నాయి, టాక్ టైం 10 రూపాయలు టాక్ టైం అయితే మంత్ ఎండింగ్ లో కూడా సరిపోతుంది చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తున్నాయి. అంటే మనం వైదిక సంస్కృతికి చాలా దూరంగా ఉన్నాం, మనం చాలా దూరం ప్రయాణం చేసేస్తున్నాం. మనం మాస అంతంలో దానం చేయడం ముఖ్యం అంట, నో ప్రాబ్లం. మాసం బిగినింగ్ లో కూడా దానం చేయొచ్చు. ఇక్కడ ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మళ్ళీ ఫస్ట్ మన మూడు సూత్రాలు మనం మాట్లాడుకున్నాం. ఒకటి, దానం చేయడం ప్రతి వ్యక్తి యొక్క ధర్మం. రెండవది, దానం అనేటువంటిది ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా చేయాలి. మూడవది, సరైనటువంటి వ్యక్తికి సరైనటువంటి కాలంలో సరైనటువంటి సమయంలో దానం చేయాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. అయితే ఒకటి ఏమిటి, దీనంతటికీ ఎక్సెప్షన్ ఏమిటి అంటే, కృష్ణుడికి లేదా విష్ణువుకి గనక దానం చేసేటప్పుడు ఇవేవి దీనికి వర్తించవు. వెంటనే శుభాశీర్వాదం, వెంటనే మనం దానం చేయొచ్చు. దాని గురించి ఎక్కువసేపు ఆలోచించకూడదు, చేయాలా వద్దా, చేస్తే ఎంత చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి పని లేదు, వెంటనే చేయాలి. అయితే ఒకవేళ ఆ కన్సిడరేషన్స్ లేకపోతే మిగిలినవి మనం మాట్లాడుతున్నాం. తర్వాత, అర్హుడైనటువంటి బ్రాహ్మణునికో వైష్ణవ భక్తునికో దానము చేయవలనని ఉపదేశింపబడినది. ప్రతిఫలేచ్ఛ లేకుండా అట్టి దానములు చేయించుండవలేను. ఇక్కడ మనకి శాస్త్రం, మనకి ప్రభుపాదులు వారు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు, జాలి ఉంది కదా అని చెప్పేసి దానం చేస్తే చాలా ప్రాబ్లంలు ఎదుర్కొంటామని చెప్పేసి ప్రభుపాదులు వారు అంటున్నారు. ఏమని, ఒక్కొక్కప్పుడు జాలిగా పేదవారికి దానము చేయబడుచుండును. కానీ పేదవాడు కూడా దానమునకు పాత్రుడు కానిచో ఆ దానమునందు ఆధ్యాత్మిక అభ్యుదయము ఉండదు. అంటే పేదవాళ్ళకి దానం చేయదనట్లేదు, చేసేటప్పుడు ఎలాంటి దానం చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇందాకలు మనం అనుకున్నాం కదా, పేదవాళ్ళు కొంతమంది అయ్యా మాకు ఆకలిగా ఉంది అని అంటారు, కానీ డబ్బులు ఇచ్చిన తర్వాత వాడు చేసేటువంటి పని ఏమిటి అని అంటే ఏ బీడియో లేకపోతే చుట్టో తాగుతాడు లేదనంటే ఏ నాటు సారనో ఏదో తీసుకొని తాగేస్తాడు. కొంతమంది వ్యభిచారం కూడా చేస్తారు ఈ డబ్బుతో. మరికొంతమంది ఏమిటి అని అంటే పేదవాడిగా నటిస్తూ వాడి బ్యాంకులో మాత్రం బోల్డ్ అంత డబ్బు ఉంటుంది. కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి శాస్త్రం ఏముంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. పేదవాళ్ళకి దానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సేఫ్ ఏమిటి, అన్నిటికంటే చాలా సురక్షితమైనటువంటి దానం ఏమిటి అని అంటే భగవత్ ప్రసాదాన్ని దానం చేయడం. సురక్షితమైనటువంటిది, దీనివల్ల మనకి ఏ నష్టం కూడా గ్యారంటీగా రాదు. డబ్బు ఇచ్చామనంటే వాడు డబ్బుతో ఏది కొనుక్కుంటాడో దాంతో తలకాయ నొప్పి మనకి. కాబట్టి మనం ఏం చేయొచ్చు, భగవత్ ప్రసాదాన్ని ఇచ్చాడు అనుకోండి, వాడు తిన్నా వాడికి లాభం, వాడు ఏ వేరే వాడికైనా ఇచ్చినా వాడికి లాభం. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది మనకి, ముఖ్యంగా మనం దానం చేయాలి అని అంటే భగవత్ ప్రసాదాన్ని దానం చేయడం ముఖ్యం. వేరే వాళ్ళకి పేదవాళ్ళకి ఏదైనా దానం చేయాలనుకుంటే అది కూడాను ఈ ఎక్కడ దానం చేయకూడదు శాస్త్రం చెప్తుంది, ఎక్కడ పడితే అక్కడ దానం చేయకూడదు. ఇప్పుడు బెగ్గర్స్కి బాగా మంచి స్పాట్ ఏమిటి అని అంటే రెడ్ లైట్ సిగ్నల్ ఎక్కడ పడుతుందో అక్కడికి వచ్చేస్తారు వాళ్ళందరూ, వాళ్ళకి బాగా తెలుసు ఇక్కడైతే వీళ్ళని ఏదో రకంగా వంచవచ్చు అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవాలయాల్లో వచ్చేవాడు ఈ మధ్యకాలంలో దానం చేయట్లేదు కాబట్టి ఎలాగైనా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని వాళ్ళు ఎక్కడికి వస్తారు, సిగ్నల్స్ ఎక్కడైతే ఆగుతారో. అందులోకి మన హైదరాబాద్లో సిగ్నల్స్ అంటే ఒక నిమిషం కాదు, రెండు నిమిషాలు కాదు, మూడు నిమిషాలు ఉంటుంది. ఎలాగైనా సరే మూడు నిమిషాల్లో 30 మంది నుంచి దండుకోవచ్చు కాబట్టి వాళ్ళు చక్కగా ఆ చుట్టూ వస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు. ఒకడేం చేస్తాడు అని అంటే అయ్యా నాకు కాలు లేదంటాడు, లోన కాలు కట్టేసుకుని ఉంటాడు. మనం మాత్రం ఒక ప్యాంట్ వేసుకుంటాడు, మనకు చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే వాడు కాలు లేదని అనుకుంటాడు. కొంతమందికి నిజంగా కాలు లేకపోవచ్చు, అది వేరే విషయం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ దానం అనేటువంటిది చేయాలి అని శాస్త్రం చెప్తుంది. ఏదో మన మనసుకు నచ్చినట్టుగా ఇష్టానుసారం దానం చేయకూడదు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, ఈ మూడు కండిషన్స్ ని కూడాను మనం జాగ్రత్తగా ఆలోచించుకొని దానం అనేటువంటిది చేయాలి. దీని గురించి చెప్పాలంటే ఇంకా మనం చాలా మాట్లాడుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు అనుకున్నట్టుగా ఒక పని కనుక మనం చేసినట్లయితే చాలా సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉన్నట్టు మనం. ఏమిటి అని అంటే భగవత్ ప్రసాదాన్ని దానం చేయాలి. భగవత్ ప్రసాదాన్ని దానం చేయాలంటే ముందు భగవంతుడికి అర్పించాలి కదా, అర్పించినాక దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించి వేరే వాళ్ళకి మనం దానంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం ఏదైనా సరే జర్నీలో వెళ్తున్నాం లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, కొన్ని ఫ్రూట్స్ పట్టుకోవచ్చు, ఒక అరటిపండు వేసేసామనుకోండి, భగవంతుడికి అర్పించినటువంటి అరటిపండు వేసామనుకోండి, దానివల్ల చాలా ఆ తిన్నటువంటి వాడికి కూడా చాలా స్పిరిచువల్ బెనిఫిట్ ఉంటుంది, మనకు కూడా చాలా స్పిరిచువల్ బెనిఫిట్ ఉంటుంది. అదే 1 రూపాయి 2 రూపాయలు వేసామనుకోండి దానివల్ల ప్రాబ్లం. అయితే మన ఇండియాలో ఇంకా కొద్దిగా కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే అలా అని చెప్పేసి నేను మరీ టూ మచ్గా ఆలోచించేస్తానంటే అది కూడా మంచిది కాదంట. దానివల్ల ఏమవుతుందంటే హృదయం మరీ హార్డ్ అయిపోతుంది, అంటే చాలా కాఠిన్యమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళుగా మారిపోతాం మనం. కాస్త సాఫ్ట్ హార్ట్ ఉండాలి, శుతిమెత్తనైనటువంటి హృదయం ఉండాలి, దానికి విచక్షణ అనేటువంటిది కావాలి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం చాలా ఓల్డ్ లేడీస్, పాపం వాళ్ళు భర్త చనిపోయి ఉంటాడు, పిల్లలు కూడాను సరిగ్గా ఆదరించినటువంటి పరిస్థితిలో అలాంటి ఓల్డ్ లేడీస్ మనకి కొన్నిసార్లు స్ట్రీట్స్ లో కనబడుతూ ఉంటారు. పాపం వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆదరణ లేదు, ప్రభుత్వం ఆదుకోదు, భర్త ఆదుకోడు, పిల్లలు ఆదుకోనేటువంటి స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి 1 రూపాయి 2 రూపాయలు వేసినంత మాత్రాన నష్టమేమీ లేదు. సాధారణంగా మన ఇండియాలో లేడీస్, ఓల్డ్ లేడీస్ వాళ్ళు ఏ సిగరెట్టో లేకపోతే చుట్టో తాగుతారని మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. కొన్నిసార్లు అలాంటి కేసెస్ ఉండొచ్చు కానీ సాధారణంగా అలాంటి కేసెస్ ఉండవు. కాబట్టి అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పుడు మన దగ్గర ఏమీ లేదనుకోండి, భగవత్ ప్రసాదం లేదనుకోండి, ఊరికనే వెళ్ళిపోయే బదులుగా 1 రూపాయో 1/2 రూపాయో వాళ్ళ బుట్టలో వేయొచ్చు. దానివల్ల ఏం నష్టమేమీ లేదు. మనకి హరే కృష్ణ మందిరానికి వెళ్తే అస్సలకి డబ్బులు వేయొద్దు అన్నారని చెప్పేసి వాళ్ళని చూసి చూడగానే కళ్ళు మూసేసుకుని ముందుకు వెళ్ళిపోవడం వల్ల మంచిది కాదు. ఎందుకనంటే దానివల్ల హృదయం మరీ కాఠిన్యమైపోతుంది. కాబట్టి కాస్త విచక్షణ ఉండాలి. పాపం ఈ ఓల్డ్ లేడీ కదా, ఓల్డ్ మ్యాన్ అంటే మళ్ళీ ప్రాబ్లం, వాళ్ళకి చాలా లక్షణాలు ఉంటాయి. ఓల్డ్ లేడీస్ అంటే ఒక రకంగా అనుకోవచ్చు, కానీ ఓల్డ్ మ్యాన్ అంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనకి జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది అయ్యా గుడ్డివాడిని నేను, నేనేమి గుడ్డివాడైతే మాత్రమే కళ్ళు చేతులు జాగ్రత్తగా నడుస్తున్నాయి. ఎంతో మంది ఈ రోజుల్లో గుడ్డివాళ్ళు జాగ్రత్తగా పనిచేసుకుంటున్నారు. స్వయం పోషణ పెద్ద ముఖ్య పెద్ద విషయం ఏమి కాదు. ఎవడైనా సరే పోషించుకోవచ్చు, తన్ని తాను పోషించుకోవడానికి అడుక్కోవాల్సినటువంటి పనే లేదు. మనల్ని మనం పోషించుకోవాలంటే ఏదో రకమైనటువంటి పని చేసి పోషించుకోవచ్చు. శాస్త్రం ప్రకారం అనేటువంటి శాస్త్రం ప్రకారం స్త్రీలు అనేటువంటి వాళ్ళు యాచించే స్థితికి వచ్చిందేనంటే అది దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే స్త్రీని ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది వైదిక ధర్మం. స్త్రీని స్ట్రీట్స్ మీద వదిలిపెట్టరు ఎవరు కూడా. ఎవడైనా వదిలిపెట్టాడు అని అంటే వాడు పరమ మూర్ఖుడై ఉండాలి. ఎందుకనంటే శాస్త్రాలు స్త్రీని పరిరక్షించాలని చెప్పేసి అంటున్నాయి. కాబట్టి అలాంటప్పుడు మనకు కొన్నిసార్లు అలాంటి స్త్రీలు తారసపడేటప్పుడు మనం కాస్త దానం చేయడం వల్ల ఏమి తప్పు ఏమి లేదు అని శాస్త్రం మనం దాని ఆ రకంగా మనం విచక్షణను ఉపయోగించాలి. ఇవి కొన్ని సూత్రాలు ఎలా దానం చేయాలి అనేటువంటి కృష్ణుడు చెప్తున్నాడు. ఇవన్నీ కృష్ణుడు చెప్పినటువంటి సూత్రాలను కనుక మనం పాటించినట్లయితే మనం చాలా సేఫ్ పొజిషన్లో ఉంటాం. ఫస్ట్ మళ్ళీ ఒకసారి రివ్యూ, క్లాస్ రివ్యూ. నెంబర్ వన్ ఏమిటి, దానం చేయడం ప్రతి ఒక్కరి యొక్క ధర్మం. వీలుంటే ప్రతి పూట దానం చేయాలి, ప్రతి రోజు దానం చేయాలి. కుదరకపోతే మీకెంత వీలుంటే అంత దానం చేయొచ్చు. నెంబర్ టూ, దానం అనేటువంటిది ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. నెంబర్ త్రీ, సరైనటువంటి వారికి తగినటువంటి వారికి తగిన సమయంలో తగిన ప్రదేశంలో తగినంత దానం చేయాలి. ఇవన్నీ ఆలోచించుకొని దానం చేస్తే ఆ దానం వల్ల మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కలుగుతుంది, భగవంతుడి దగ్గరికి మనం వెళ్లే అవకాశం ఉంది. ఇవేవి ఆలోచించకుండా దానం చేస్తే మనం ప్రాబ్లమ్స్ లో పడిపోతాం. దీనికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రశ్నలుంటే అడగండి. ప్రాక్టికల్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నామునా కదా, రోజు మనం తారసపడేటువంటి విషయాలు ఇవన్నీ మనకి.
ప్రతి నెల ఎంతో కొంచెం ఆదాయం సంపాదించగలుగుతున్నాం. దేవాలయాలను కానీ ధార్మికంగా ఎవరికైనా వృద్ధులకు కానీ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు నాకు తెలిసి నేను చూసినంత మటుకైతే ఇప్పుడు తిరుపతి ఉన్నది, నా వచ్చిన ఆదాయంలో ఎంతైనా రాని ఎంతో 15% 20% ఇచ్చేయాలనుకుని అనుకుంటారు. అది సరైన పద్ధతేనా?
నేను మర్చిపోయిన పాయింట్ మీరు గుర్తు చేశారు, తిరుపతి. చాలా దానికి చాలా విషయం ఉంది, తిరుపతి దానానికి చాలా విషయం ఉంది. థ్యాంక్స్ గుర్తు చేసినందుకు థ్యాంక్స్. ముందు తిరుపతి గురించి మాట్లాడిన తర్వాత మీ ప్రశ్న గురించి మాట్లాడతాం. చాలా మంది ఏమనుకుంటారంటే తిరుపతిలో దానం ఇస్తే బాగుంది అనుకుంటారు. కొంతమంది కొన్ని కోట్ల రూపాయల ఆస్తుల్ని రాసిచ్చేస్తూ ఉంటారు. మరికొంతమంది కొన్ని లక్షల రూపాయల విలువైనటువంటి గోల్డ్ రాసిస్తూ ఉంటారు, లేదా హుండీలో వేసేస్తూ ఉంటారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు. కానీ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏమిటి అంటే ఆ దానం చేసినలో చాలా కొద్ది మొత్తాన్ని మాత్రమే వాళ్ళు నిజంగా భగవంతుడి యొక్క సేవకు ఉపయోగిస్తారు. మిగిలిన మొత్తాన్ని అంతటినీ కూడాను ఎన్నో రకాలైనటువంటి దుర్కార్యక్రమాలకి ఉపయోగిస్తారు, వాళ్ళు చెడు కార్యక్రమాలకి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. మీరు బహుశా ఏంటండి ఇలా మాట్లాడేస్తున్నారు, ఎలాగో నేను మీకు వివరించి చెప్తా. కొంత మొత్తాన్ని వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారంటే ఈ విద్యాలయాలు డెవలప్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, వెంకటేశ్వర యూనివర్సిటీ అని, పద్మావతి యూనివర్సిటీ అని. ఈ యూనివర్సిటీల్లో చెప్పేటువంటి చదువు ఏం చదవండి, ఈ రోజుల్లో మనం పిల్లల్ని పంపిస్తున్నాం కదా, దేనికి ఎలాంటి చదువు చదవడానికి పంపిస్తున్నాం? భగవంతుడి యొక్క భక్తుడు కావరా అని చెప్పేసి పంపిస్తున్నావా? ఆ చదువులో ఒక్క పుస్తకంలో ఒక్క పేజీలోనైనా సరే ఈ విషయం రాసిందా, వెంకటేశ్వరుడు భగవంతుడు అని రాసిందా? అంటే నీకు వెంకటేశ్వరుడు డబ్బు కావాలి, కానీ ఆ పుస్తకంలో ఒక దగ్గర కూడా నువ్వు వెంకటేశ్వరుడు భగవంతుడు అని చెప్పేసి అక్కడ రాసిలేదు. ఏమని రాసి ఉంటుంది, అసలు దేవుడే లేడు. చెప్పే చదువు ఏంటి, ఇదే కదా చదువు చెప్తున్నారు వాళ్ళు. దేవుడు లేడు, దేవుడు అనేటువంటిది కేవలం కొంతమంది మూర్ఖులు మాట్లాడేటువంటి మాట. నిజంగా ఈ ప్రపంచం అంతా కూడా సృష్టించినటువంటిది ఎవరు అని అంటే అది ఆటోమేటిక్ గా వచ్చింది. ఈ యొక్క సైంటిస్టులు ఇవన్నీ కూడా మనకి సృష్టించారు. కాబట్టి నిజమైనటువంటి దేవుళ్ళు ఎవరు అని అంటే సైంటిస్టులు అని చెప్పి ఇలాంటి చదువు మనకి చెప్పిస్తున్నారు. ఎవరి డబ్బు ఉపయోగించి, కృష్ణుడి డబ్బు ఉపయోగిస్తావు, చెప్పే చదువు మాత్రం దేవుడు లేడనేటువంటి చదువు ఉపయోగిస్తున్నారు. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి డబ్బు ఎక్కడికి పోతుంది, కృష్ణ భక్తి ప్రచారానికి పోతుందా లేదా కృష్ణుణ్ణి లేకుండా చేయడానికి పోతుందా? కాబట్టి కాస్త మేల్కొండి. తిరుపతిలో మనం డబ్బిస్తాం కొంతమంది కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తారు, కానీ వాళ్ళకి తెలియనటువంటి దానివల్ల ఎంత పాపం వస్తుందో వాళ్ళకి తెలియట్లేదు. ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారండి మీరు? ఎందుకు ధైర్యంగా మాట్లాడుతున్నాము అంటే అక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు అలాంటివి. కాబట్టి ఈ రోజుల్లో మనకిచ్చే చదువు అంతా కూడా దరిద్రమైనటువంటి చదువు. ఏ రకంగా భగవంతుని చంపేయాలని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఒక స్కూల్కి పంపించాడంట. అది ఎలాంటి స్కూల్ అంట, మీకందరికీ కూడా తెలిసినటువంటివే. ఆ స్కూల్కి సాధువులు అనేటువంటి వాళ్ళు రాకూడదు, బ్యాన్. విష్ణు అని నోరు ఎత్తకూడదు. అక్కడ చెప్పేటువంటి చదువు ఏమిటి అంటే ఏ రకంగా పాలిటిక్స్ చేయాలి, ఏ రకంగా వేరే వాడినైనా సరే తల తీసేసినా సరే డబ్బు సంపాదించాలి, ఈ రకంగా అలాంటి చదువు చెప్పారంట. చెప్పించడానికి ప్రయత్నం చేశాడు హిరణ్యకశిపుడు. ఎవరిని పంపించి, షండ అమర్క అనేటువంటి ఇద్దరు టీచర్స్ ని పంపించాడంట. అలాంటి స్థలానికి తన కుమారుడైనటువంటి హిరణ్యకశిపుడికి తన ప్రహ్లాదుని పంపించాడంట హిరణ్యకశిపుడు. మనం కూడా చేస్తున్న పని అదే. ఇప్పుడు మనం మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నాం, అలాంటి స్కూళ్ళకే పంపిస్తున్నాం. కావాలంటే వాళ్ళ టెక్స్ట్ బుక్స్ మీరు తీసి ఓపెన్ చేసి చూడండి, అందులో ఏం రాస్తుందో. ఏం రాస్తుంది, దేవుడు అనేటువంటి వాడు లేడు అని రాస్తుంది. అది కేవలం ఒక మిథ్యా అని రాస్తుంది. అలాంటి పరిస్థితి, అలాంటి స్థలాలకు మనం పంపిస్తున్నాం. ఈ యూనివర్సిటీకి డబ్బు ఎవరు ఇస్తున్నారు, మనం ఇచ్చినటువంటి డొనేషన్ ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి ఏదైతే హుండీలు వేస్తున్నారో ఆ డొనేషన్ ఉపయోగించి కొంతమంది మరీ దారుణం. ఎంత దారుణం అని అంటే దాంట్లో కొంత భాగం ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉపయోగిస్తారు కొంతమంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కానీ ఆ ప్రాజెక్టు కానీ ఉపయోగిస్తుంది ఆ డబ్బు. కాబట్టి చాలా దారుణమైనటువంటి పనులు జరుగుతున్నాయి. దేవుడి పేరు మీద చాలా దారుణమైనటువంటి పనులు జరుగుతున్నాయి. కాబట్టి సరే, అక్కడికి వెళ్ళేవాళ్ళు ఏది దేవుడి కోసం ఉపయోగపడాలని ఎవడు దానం చేయలేండి, అది ఇంకో మాట. అక్కడికి వెళ్ళేవాడు 100,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు నాకు ఎట్లా రావాలా వెంకటేశ్వర అని రాస్తాడు, వాడేస్తాడు. కాబట్టి దానివల్ల అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మనం దానం సరిగ్గా చేయాలి అనేటువంటి భావన మన మనసులో ఉన్నట్లయితే ఈ మూడు ఫార్ములాస్తో కనుక ఈ మూడు ముక్కలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అప్పుడు మనకు క్లియర్ గా తెలిసిపోతుంది ఎక్కడ దానం చేయాలి, ఎలా దానం చేయాలి అనేటువంటి తెలుస్తుంది. తిరుపతి డెఫినెట్ గా చాలా ఉన్నతమైనటువంటి ప్రదేశమే, కానీ దాన్ని మేనేజ్ చేస్తుంది ఎవరు, బ్రాహ్మణులు మేనేజ్ చేస్తున్నారా? దాన్ని మేనేజ్ చేస్తుంది ఎవరు, గవర్నమెంట్. గవర్నమెంట్ ఎవరు, రాస్కల్స్, పొలిటీషియన్స్, బ్రోతల్ హౌస్ లోకి వెళ్లే రాస్కల్స్ అందరూ కూడాను దాన్ని మేనేజ్ చేస్తున్నారు. పరమ చెత్త కార్యక్రమాలు చేసేటువంటి అన్ని రకాలైనటువంటి పాప కార్యాలు చేసేటువంటి రాస్కల్స్ దాన్ని మేనేజ్ చేస్తున్నారు. మరి అలాంటి వాడికి మీరు దానం చేశారనుకోండి, దేనికోసం వాడికి ఏమైనా బుద్ధి ఉంటుందా, ఎలా ఉపయోగించాలి దీన్ని అనేటువంటిది వాడికి బుద్ధి ఉంటుందా? ఉండదే. కాబట్టి మనం ఎలా దానం చేస్తాం అక్కడికి వెళ్ళి, దానివల్ల ఎంత నష్టం మనకు జరుగుతుంది, ఆధ్యాత్మికంగా చాలా నష్టం జరుగుతుంది మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బ్రాహ్మణులు మేనేజ్ చేశారనుకోండి అది వేరే విషయం. అక్కడ బ్రాహ్మణులు అంటే వాళ్ళకి విలువే లేదు. వాడు పూజారి వస్తాడు, వాడికేమో జీతం అంతే, వాడికి ఒక మాట కూడా ఉండదు. లడ్డు కూడా అక్కడ ఎవడో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటే వాడికి కూడా పెర్మిషన్ తీసుకొని వాడు లడ్డు తీసుకోవాలి. ఎంత దారుణం. బ్రాహ్మణుడు అంటే మామూలు వాడా? బ్రాహ్మణుడు అని అంటే అతని మాట చెల్లాలి. రాజ్యంలో బ్రాహ్మణుడి మాట చెల్లితే ఆ రాజ్యం సురక్షితంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. కానీ రాస్కల్స్ అందరూ కూడాను ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్నారు, దేవాలయాలను కూడా మేనేజ్ చేస్తున్నారు. ఆ చిల్కూరు దేవాలయాన్ని తీసుకోవాలని చూస్తారు, భగవంతుడు అడ్డుపడ్డాడు, లేకపోతే అది కూడా వెళ్ళిపోయింది. అది ఎవడైతే ఇలాంటి పనులు చేస్తారో దానికి ఏ రకంగా మనం హెల్ప్ చేస్తామో అలాంటి పనులు చేయడానికి మనం చాలా డేంజర్లో ఇరుక్కుంటాం. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటిది ఇది. ఆలోచించండి, మీకు దీని మీద ప్రశ్నలు కనుక వచ్చినట్లయితే పర్సనల్గా వచ్చి మీట్ అవ్వచ్చు మీరు. ఎంత దారుణమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానం పేరు చెప్పి దారుణమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరుపతి పేరు చెప్తారు, చేసే పనులు చెడ్డ పనులు. అక్కడ ఎవరైనా సాధువుకి ఇవ్వండి, డబ్బులు సాధువుకి ఇవ్వండి, మనం మరీ జాగ్రత్త పడిపోతాం. పూజార్లకి వేస్తే వాడు ఇంటికి తీసుకెళ్లిపోతాడు కదా అని చెప్పేసి ఉండీలు వేసేస్తాం. ఉండీలు వేస్తే వాడు ఎవరు తీసుకెళ్లిపోతాడు, బ్రోతల్ హౌస్కి తీసుకెళ్లిపోతాడు వాడు. అట్లీస్ట్ బెటర్ ఏంటి అని అంటే పూజారికి వేస్తే వాడు కనీసం చెడు పనులు చేయడు, కనీసం ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రతి దేవాలయంలో పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి చూసారా, మీ కానుకలు మొక్కులు హుండీలో మాత్రమే వేయవలేను, ఎందుకంటే వాడికి తెలుసు వీడి ఇన్కమ్ వాడికి పోతుందని. కాబట్టి చాలా జాగ్రత్తగా బోర్డులు పెట్టేస్తారు. మోసం. సరే, ఒక బ్రాహ్మణుడు కాస్త తింటే ఏంటి నష్టమా? ఒక ఎక్స్ట్రా స్వీట్ తింటాడు, ఎక్స్ట్రా పప్పు వండుకుంటాడు, ఏమైంది? దానివల్ల ఏమో నష్టమా? మనం ఇచ్చే డబ్బుతో నష్టమేం లేదే. కానీ వీడు ఆ హుండీలో వేస్తే వీడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రశ్న, తిరుపతి గుర్తు చేశారు కదా అందుకే ఈ మాట. సరే, ప్రశ్న అడగండి, చెప్పండి. మంతలో కొంత దానం చేయాలి అని,
సంపాదనలో కొంత దానం చేయాలని అనుకుంటారు.
సంపాదనలో కొంత కాదండి, శాస్త్రం ఏం చెప్తుంది అంటే సంపాదనలో సగభాగం ఇచ్చేయాలి, 50% ఇచ్చేసేయాలి భగవంతుడికి.
కరెక్టే స్వామి, ఈ సంపాదనలో మాత్రం
మీరు ఇమ్మనే అంటలేదు. శాస్త్రం ఏం చెప్తుందో నేను చెప్తున్నాను. శాస్త్రం ఏముంటుంది? అసలు సంపాదనలో 50% భగవంతుడి యొక్క ప్రచారానికి ఇవ్వాలి, 25% కుటుంబ పోషణకు ఉపయోగించాలి, 25% ఎమర్జెన్సీకి ఉంచుకోవాలని శాస్త్రం చెప్తుంది. ఇది ఐడియల్ స్టాండర్డ్. మనం ఈ కర్మాగారాలు ఫ్యాక్టరీలు ఇవి అవి పెట్టుకొని మనం ఏం చేస్తాం, మనకు వచ్చే డబ్బే అంత, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 4,000, దాంతో పూటే గడవదు, ఇంకా దానం ఏం చేస్తాం. ఇదంతా కూడా ఏమిటి అని అంటే మనం తీసుకొచ్చుకున్న తలనొప్పి. ఈ ఎడ్యుకేషన్, ఇప్పుడు మనం మాట్లాడాం కదా, ఈ చదువు వల్ల వచ్చినటువంటి నష్టం అనమాట. మనం గనక భగవంతుడు ఇచ్చినటువంటి వాటి మీద మనం ఆధారపడినట్లయితే, ఆవుల్ని రక్షించినట్లయితే, ఈ యొక్క భూమి మీద ఆధారపడినట్లయితే ఇది ఈజీగా పాటించవచ్చు. ఇంతకుముందు భూమి మీద ఆధారపడేటువంటి రైతులు ఏం చేసేవాళ్ళు అని అంటే వచ్చిన ధాన్యంలో బియ్యంలో సగభాగం ఇచ్చేసేవాళ్ళు దానం. అంత పంట పండేది వాళ్ళకి, గోధన ఉండేటువంటిది. ఇప్పుడు అవేమి లేవు, అంత కూడా ప్లాస్టిక్ మనీ, పేపర్ మనీ. కాబట్టి ఏమవుతుంది, మనం ఈ వైదిక సంస్కృతిని పాటించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. లేదనంటే ప్రతి ఒక్కరి ఇన్కంలో 50% వెళ్ళిపోవాల్సిందే, 50% దానికి వెళ్ళిపోవాలి, 25% ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి, మిగిలిన 25% తోనే ఫ్యామిలీ మెయింటైన్ అవ్వాలి. కాబట్టి చాలా కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ లో మనం చిక్కుకున్నాం అనమాట. ఈ రోజుల్లో 20,000 సంపాదించినటువంటి వాడు కూడా వాడు ఆ పని చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మీరు చెప్తుంది కరెక్టే, ఒక భాగం అనేటువంటిది వెళ్ళాలి. ఎంత భాగం? 50% వెళ్ళాలి. ఎందుకంటే జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే భగవంతుని చేరుకోవడం. అలాంటి భగవత్ ప్రచారాన్ని చేసే వాళ్ళకి మనం దానం ఇచ్చి తీరాలి. జీవితం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం చాలా మంచి కంఫర్టబుల్ గా ఒక హౌస్ కట్టేసుకుని తర్వాత భార్య పిల్లలతో చక్కగా ఉండి చచ్చేదాకా టీవీ చూసుకుంటూ ఉండడం కాదు. అది జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. మనకి మోడర్న్ ఎడ్యుకేషన్ నేర్పినటువంటిది ఏమిటి? ఈ చెత్త అంతా నేర్పింది మనకి మోడర్న్ ఎడ్యుకేషన్. కాబట్టి మనం చాలా వైదిక సంస్కృతి చాలా గొప్పది. ఎవరైతే వైదిక సంస్కృతిని పాటిస్తారో వాళ్ళు చాలా చాలా భగవంతుడికి చాలా దగ్గరగా వెళ్తారు. వాళ్ళు మనం ఉండే చాలా దూరంగా ఉన్నాం.
బాలసాయి బాబా వాళ్ళ గురించి
కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ వేయొద్దు. ఆయన ఎవరో నాకు తెలీదు.
వాళ్ళ గురించి కాదు, అక్కడ భక్తి సమాచారం జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది కదా, వాళ్ళకి దానం చేయచ్చా?
వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నేను చెప్పొచ్చు. నేను చెప్తుంది ఏమిటి, నేను చెప్తుంది ఏమిటి, శాస్త్రం చెప్తున్నటువంటిది చెప్తున్నాను. ఈ ప్రపంచంలో బోల్డ్ అంతమంది మోసకారులు ఉన్నారు. దేవుడి పేరు చెప్పి బోల్డ్ అంత మోసం చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ వలలో మనం పడకూడదు. కాబట్టి ముందు మనకి భగవంతుడి గురించి తెలియాలి. తెలిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు బంగారం ఉంది, బంగారానికి 22 carat గోల్డ్ అయితే ఇది స్టాండర్డ్ బంగారం అని కనుక మనకు తెలిస్తే అప్పుడు వేరే బంగారం ఏమిటో మనకు తెలుస్తుంది. ఇందులో ఇంత కల్తీ ఉంది, ఇందులో ఇంత కల్తీ ఉంది అని మనకు తెలుస్తుంది. కాబట్టి మనం మోసగాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? భగవంతుడి గురించి. 22 carat గోల్డ్ గురించి మనం మాట్లాడుతున్నాం, లేదా భగవంతుడి గురించి మాట్లాడుతున్నాం. భగవంతుడి యొక్క తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో మోసగాళ్ళని అర్థం చేసుకోవడం చాలా సులభం. కాబట్టి మనం మోసగాళ్ళ గురించి మాట్లాడద్దు, మనం భగవంతుడి గురించి మాట్లాడు. భగవంతుడు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు భగవంతుడని ఎవరో నేను నువ్వు చెప్పేస్తే కాదు, శాస్త్రం చెప్తూ ఉంది కృష్ణుడు భగవంతుడని. అందరు గొప్ప గొప్ప ఆచార్యులు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. చైతన్య మహాప్రభు, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య అందరూ కూడా చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనం కృష్ణుడిని భగవంతుడిగా యాక్సెప్ట్ చేస్తున్నాం. సాధు, శాస్త్ర, గురు చెప్తున్నాయి. ఈ రోజుల్లో భగవంతుడిని పేరు చెప్పుకునేటువంటి వాళ్ళు బోల్డ్ అని మోసాలు చేస్తున్నారు. విభూతి సృష్టించేవాడు భగవంతుడే, లేకపోతే ఇంకొక చేయబెట్టేసి ఇంకేదో పోయింది అంటే వాడు భగవంతుడు. వాళ్ళకు ఒక పెద్ద ప్రచార కార్యక్రమం, వాళ్ళకి ఒక అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంటే డిపార్ట్మెంట్ సెపరేట్ గా ఉంది వాళ్ళకి. ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ లో వాడు వస్తాడు, ఫలానా వాడిని చూశాను మొత్తం నాలో ఏదో అయిపోయింది నాకు అని అంటాడు. వీడికి ఏదో అయిపోయింది అని అంటే వీడిని చూసి ఇంకో మూర్ఖుడు ఉంటాడు, వాడు కూడా అంటాడు నాకు కూడా అదే అయింది అని అంటాడు. ఇద్దరిద్దరు అంటారు, చూసారా సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిది రాలుతుందని. ఇలా అనమాట, ఈ రాస్కల్స్ అందరూ ఒక గ్రూప్ అయిపోతారు. గ్రూప్ అయిపోయి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు అనమాట, ఫలాను వాడు దేవుడు, ఫలాను వాడు దేవుడు, ఫలాను వాడు దేవుడు అని. అరే దేవుడు అంటే ఎవరో భగవద్గీతలో చెప్పాడయ్యా. కృష్ణుడు స్వయంగా అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. ఎందుకంటే ఈ మోసకాలందరూ, రాస్కల్స్ అందరూ కూడాను తమల్ని తాము దేవుడుగా చెప్పుకోకుండా ఉండటానికి. నువ్వు దేవుడు అయితే నీ విశ్వరూపం చూపించు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికని వెళ్తూ ఎత్తాడు, గుమ్మడిగా ఎత్తావా? మరి చెప్పుకుంటావు భగవంతుడని? ఎందుకు చెప్పుకుంటున్నాడు? వాడికి ఒక వాడిని ఫాలో అవడానికి కొంతమంది గాడిదలు ఉన్నారు, వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలంటే వాడు ఆ రకంగా చెప్తాడనమాట. కాబట్టి మనం ఫూలిష్ కాబట్టి, మనం మూర్ఖులం కాబట్టి మన మూర్ఖత్వాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రభుపాదుల వారు ఏమంటారు, ఈ మోసం నుంచి అంతా బయటపడాలంటే ఫస్ట్ నువ్వు దేవుడి గురించి అర్థం చేసుకో, కరెక్ట్ గా అర్థం చేసుకో, రైట్ గా అర్థం చేసుకో. కృష్ణుడు భగవంతుడని తను స్వయంగా చెప్తున్నాడు భగవద్గీతలో. అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. ప్రతి పేజీలో కూడా క్లియర్ గా చెప్తూ ఉంది కృష్ణుడు భగవంతుడు. కాబట్టి మనం ఈ బాబా గురించి ఆ బాబా గురించి మాట్లాడాల్సినటువంటి పని మనకు లేదు. మోసగాళ్ళ గురించి మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. కృష్ణుడు భగవంతుడు, ఎవరైతే కృష్ణుడు భగవంతుడు అంటాడో వాడు సాధు. సాధువుకుండే ముఖ్యమైనటువంటి లక్షణం, నెంబర్ 1 లక్షణం, కృష్ణుడు భగవంతుడు అని చెప్పాలి. నేను కృష్ణ భక్తుడిని అని చెప్పడమే కాకుండా భక్తిని చేయాలి, వాడు సాధు. పెద్ద టాపిక్ ఇది, చాలా పెద్ద టాపిక్. వినాయక చవితి సంగతి ఏమిటి ఇక్కడ ప్రశ్న, చాలా పెద్ద టాపిక్. మీరు ఇక్కడ కంటిన్యూస్ గా వస్తూ ఉంటే మీలో ఉండే డౌట్స్ అన్ని కూడా పోతాయి. ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇక్కడ నిజంగా మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు పాలు పంచుకోండి. మీకు ఉండే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. మనకు క్లియర్గా తెలుసు ఒక డైరెక్షన్ అనేటువంటిది ఉంటుంది, క్లియర్ డైరెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఐ డోంట్ వాంట్ ఎంటర్ ఇంటూ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్. ఇంకేమైనా ఉన్నాయని ప్రశ్నలు? టైం అయిపోయింది, కాసేపు కీర్తన చేసిన తర్వాత ప్రసాదం తీసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రే హరే.